ఏమిటంటే, ఈ 64 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైంది. ఉత్తమం త్రయమేవేత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం. మానవుల్లో ప్రత్యేకత ఏంటి? ఈ ప్రకృతిని ఉపయోగించుకుని తనకు సానుకూల్యం చేసుకుని సర్వ జంతుజాలం మీద పెత్తనం చేయగలిగేటువంటి శక్తి ఉంది. ఏమంటే మన ఆవు కన్నా మన బలవంతులు కాదు, కానీ ఆవుని మనం కట్టేసి పాలు పిండుకుంటున్నాం. దేనివల్ల సాధ్యమైంది? తెలివితేటల వల్ల సాధ్యం. సో తెలివితేటల యొక్క అభివృద్ధి వల్ల మనం మానవ జన్మకు వచ్చాం. ఇప్పుడు ఇక ఇంతకన్నా ఉత్తమమైనటువంటి ఉపాధి పరంపరలు ఉపాధులు ఉన్నాయి, దేవతా ఉపాధులు ఉన్నాయి. వాళ్ళు అనుకున్న ఉపాధిని సంపాదించగలరు. వాళ్ళకి మనకన్నా ఉత్తమ బుద్ధి గలవాళ్ళు. అంటే బుద్ధి ప్రవృద్ధమవుతున్న కొద్దీ జీవుడు ఉత్తమమైనటువంటి స్థితిలోకి, ఉత్తమమైన మార్గాలకు వెళ్ళగలుగుతాడు. సో జన్మ వచ్చింది ఎందుకు? ఉత్తమమైన బుద్ధి సంపాదించడానికి. కానీ శాస్త్రములు అందుకు కావాల్సిన సాధనలు చెప్తూ వాటిని లౌకికమైనటువంటి ప్రయోజనాలు చెప్తూ వస్తున్నాయి. అందుచేత అర్జున త్రైగుణ్య విషయా వేద, వేదములు ఏ సాధనలు చెప్తున్నాయో, ఏ కార్యక్రమములు చెప్తున్నాయో, అవన్నీ కూడా త్రిగుణములకు సంబంధించినవి. త్రిగుణ సంబంధమైనటువంటి సాధన త్రిగుణ సంబంధమైందే అయి ఉంటుంది. కానీ నిస్త్రైగుణ్యో భవ అర్జున, ఆ త్రిగుణములను ఉపయోగించి గుణములకు ఆవలన వస్తువు దగ్గరికి వెళ్ళాలి. మనం ప్రపంచంలో మంచివాళ్ళు చెడువాళ్ళు వగేర ఉన్నారు కదండి. మనం త్రిగుణములను ఉపయోగించి ఈ మంచి చెడులు చూడటం కాదు, ఈ మంచి చెడులకు ఆవుల ఆధారమై ఉన్నటువంటి శాశ్వత వస్తువు దగ్గరికి వెళ్ళాలి. వేదములు కూడా సాధనా కొరకై సాధనా విషయంలో త్రిగుణముల యొక్క ఒక కలయికకి ఉత్తమమైనటువంటి కాంబినేషన్ చెప్పి మన చేత కార్యక్రమాలు చేస్తున్నాయి. మనం వేదం చెప్పిన పూజ కావచ్చు, లేక ఒక వ్రతం కావచ్చు, లేక ఒక యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, ఇవన్నీ గుణముల సమన్వితమైనదే. కానీ అవి ఉపయోగించుకుని ఆశయం ఏంటి? గుణాతీతులం కావాలి, గుణములను దాటిపోవాలి. సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఈ మూడు త్రిగుణాలు. ఈ మూడి కాంబినేషన్తోనే ఒక సాధన, ఒక వేదం చెప్పినా ఎవరు చెప్పినా ఆ సాధన ఈ గుణముల యొక్క దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ తీసుకొచ్చే పెడతారు. అయితే ఆశయం ఏంటి? గుణములను దాటిపోయినటువంటి గుణములకు ఆవలు ఉన్న వస్తువుని యొక్క సందర్శనం. మనం చక్కగా పూజ చేస్తాం. పూజ చేసేది దేంతో? పూలతో, పళ్ళతో పూజ చేస్తాం, ఒక విగ్రహానికి పూజ చేస్తాం. మన ఆశయం ఏంటి? ఆ సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మను అవగాహన చేసుకుని వారి పాదాలు చేరటం. అంతేగాని ఈ పూలు ఇస్తాం, ఇవాళ పావుకెళ్ళి వస్తే ఒక 100 కేజీలు పూలు నాకు రిటర్న్ ఇవ్వయా అనేది ఉద్దేశం కాదు. మనం ఇవి ఈ వస్తువులను ఉపయోగించి వస్తువులకు అతీతమైన ఒక చైతన్య వస్తువుని ఉపాసిస్తున్నాం, చైతన్య తత్వాన్ని పరమాత్మను ఉపాసిస్తున్నాం. వేదములు చెప్పే విధి విధానములు, సాధనలు, కార్యక్రమములు, సూర్యోపాసన కావచ్చు, ఏ ఉపాసన అయినా అది త్రిగుణ సంబంధమైనది. ఓ అర్జున, ఈ వేదములు చెప్పే విధి విధానాలన్నీ త్రిగుణ సంబంధమైనవి. నువ్వు వాటిని నిర్వర్తిస్తూ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? గుణాతీతుడు. నీ స్త్రైగుణ్యోభవ, గుణములకు ఆవల ఉన్న వస్తువు. గుణముల ఈవల ప్రపంచం ఉంది, అనేకత్వం ఉంది, మంచివాళ్ళు చెడువాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. గుణములకు ఆవల పరతత్వం ఉంది. ఆ పరమాత్మతత్వమే ఇన్ని రూపాలుగా మనకు మన బుద్ధికి స్ఫురిస్తోంది. ఆ అఖండ అప్రమేయమైనటువంటి వస్తువు, ఆవల ఉన్న వస్తువు నీ బుద్ధికి దొరకాలి. దానికి సాధనలు మాత్రం త్రిగుణాలే, నీ ఆశయం మాత్రం గుణములు దాటిపోవాలయ్యా. నిర్ద్వంద్వో, నిర్ద్వంద్వం అంటే ఏంటి? ఆ పరమాత్మకు వేరైన వస్తువు ఎక్కడా ఏది లేదు. పరమాత్మయే శివాత్ పరతరం నాణ్యత్కించిదస్తి అని కదా శాస్త్రం. అంటే పరమశివుడే ఇన్ని రూపాలుగా ఉన్నారు, ఇంత తత్వంగా ఉన్నది, పరమాత్మయే మనకు జగద్రూపంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఏమండి, స్వప్నం చూసేటప్పుడు స్వప్నంలో కనిపించేవన్నీ ఒక స్వప్న దశ యొక్క అనేక రూపాలే కదా. అలాగే పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు అనేటువంటి అర్థం మన బుద్ధి గ్రహించగలగాలి. అది ఆశయం. దానికి ఉపాయం సాధనలు. సాధనలు త్రిగుణాలతో తయారవుతుంది. ఆశయం గుణముల ఆవల ఉన్నది. నిర్ద్వంద్వో నిత్య సత్వస్తు, నిత్య సత్వ అంటే ఎప్పటికీ ఉండేటువంటి వస్తువు, ఎప్పటికీ ఏదైతే నేను ఉండి ఉంటానో ఆ నా స్వరూపము. నిర్యోగక్షేమ ఆత్మవాన్, ఈ ప్రపంచంలో పొందేది కోల్పోయేది వీటికి దాటిపోయింది. అంతేకాని ప్రపంచంలో సంపాదించే ఒక వస్తువు సంబంధించింది కాదు, మన ఆశయం, మన కర్మల ఆశయం ఇంతకు మించింది. పిల్లల్ని పెంచడే అనేటువంటి కర్మ చేస్తున్నాం, ఆ కర్మ ద్వారా మనం పొందవలసింది ఏంటి, ఉత్తమమైన ఈ కర్మ యొక్క ప్రయోజనంగా మన బుద్ధి ఉత్తమమైనటువంటి అవగాహనకి వెళ్ళాలి. అంతేగాని ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిన మంది చూస్తారులే, కోడలు వస్తుంది నాకేదో చేస్తుందిలే, ఇవన్నీ ప్రాపంచిక లౌకిక విశేషాలు. ఇవి ఆశయంగా కలిగి ఉండటము అది అల్పబుద్ధితో, అది ఉత్తమ ఆశయం కాదు, మహదాశయం కాదు, అల్పాశయం. అవి వస్తాయో రావు, రెండు రకాల ఒకవేళ వచ్చినా ఒక అనుకూలతం, రాకపోతే ఇంకో అనుకూలం, మొత్తమే దుఃఖము దొరకదు. పెంచడం మన ధర్మం, ఆ ధర్మ నిర్వర్తన ద్వారా ఆ ప్రయోజనముగా ఈ ప్రకృతి మనకు ఉత్తమమైన బుద్ధి ప్రసాదిస్తుంది. ఇప్పుడు సంధ్యావందనంలో మంత్రం అదే కదండి,
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.
నా బుద్ధి వికాసమానమగుగాక. అమ్మా ఈ చరాచర సృష్టి అంతా నిండిన పరమాత్మ నిన్ను అభ్యర్థిస్తున్నానయ్యా, నాకు ఉత్తమోత్తమమైనటువంటి బుద్ధిని ప్రసాదించండి. చోట శంకరాచార్య వారు అంటారు, శంకరాచార్య వారు శివుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. ఎందుకు స్తోత్రం చేస్తున్నారు, అల్టిమేట్లీ ఏం అడగాలి శివుణ్ణి,
సదుపచార విధి స్వనుబోధితాం సవినయం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢబూమివా.
ఒక కొత్త పెళ్లి కూతురికి వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా కాపురానికి వెళ్ళినప్పుడు ఇలా జాగ్రత్తగా ఉండమ్మా, ఇలా తెలివిగా నడుచుకో అని ఏ విధంగా చెప్తారో స్వామి. చక్కటి ఉపచార గుణములు, వినయము, చక్కటి అవగాహన కలిగిన బుద్ధిని నాకు ప్రసాదించండి అని చెప్పి శివుణ్ణి కోరుతారు శంకరాచార్య వారు. అంటే ఆయన యొక్క ప్రార్థనకి నాకు ఉత్తమ లోకాలు ఇవ్వండి, బాగా సంపద ఇవ్వండి, నన్ను పాపులర్ చేయండి, ఇవి కావు ఆయన కోరికలు. ఆయన నా బుద్ధిని నిర్మలం చేయండి, సునిశ్చితం చేయండి. అంటే అది జీవుడి యొక్క ఆశయం ఏంటి, ఒక బుద్ధితో వచ్చాం, ఉత్తమమైన బుద్ధి సంపాదించుకోవాలి. వీ మస్ట్ బికమ్ ఇంటలెక్చువల్. మన అవగాహన సూక్ష్మమైనటువంటి చాలా సటిల్ ఐడియాని అర్థం చేసుకునే ఉత్తమ బుద్ధికి ఎదగాలి. ఎదిగితే సత్యం దాని అంతరదే లభిస్తుంది. ఎందుకంటే సత్యం ఎక్కడికి పోలా, మనం అర్థం చేసుకోవటం అర్థం చేసుకోలేకపోతున్నాం. సత్యమేమి, మనం అందరం కూడా తత్స్వరూపులమే, మన స్వరూపము శాశ్వతము అఖండమైనటువంటి పరతత్వమే. పరమాత్మ స్వరూపుడు కానివాడు ఎవడు లేడు మనలో. మనం అది మన బుద్ధి ఆస్వాదించాలి. బుద్ధి ఆస్వాదించాలంటే దానికి మార్గమేంటి, మనకి ఇవ్వబడిన కర్మలు. కర్మలకి లౌకిక ప్రయోజనాలు కోరుతూ ఉంటే మరి బుద్ధి బాగుపడేది ఎప్పటికీ. బుద్ధి నిర్మలం అవటానికి, సునిశ్చితం అవటానికి మన లక్ష్యం. అందుకు నువ్వు ఏక నీ లక్ష్యమై ఉండాలయ్యా. అంతేకాని లౌకిక ప్రయోజనం కాదు. లౌకిక వ్యవహారాలన్నీ త్రిగుణముల సంబంధమైనవి. ఈ ప్రపంచంలో మనం ఏ పని చేసినా అది త్రిగుణ సంబంధమైనదే. కానీ మన ఆశయం మాత్రం గుణములకు ఆవల ఉన్నటువంటి గుణి స్వరూపాన్ని నిర్దిష్టం చేసుకోవడం.
యావానర్ధ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానత.
బ్రహ్మజ్ఞాన దృష్టి కలవాళ్ళకి ఏ సాధన అయినా ఒకటే. ఆ దృష్టి లేనప్పుడు ఏమవుతుందో చూడండి. ఇందాక ఆయన చెప్పినట్టుగా చంచలం. మనం ఈ దేవాలయానికి వస్తాం, చక్కగా ప్రదక్షిణం చేస్తాం, ప్రదక్షిణం చేస్తూ ఉంటాము. చేస్తూ ఉంటే కాసేపు అయిన తర్వాత ఏమనుకుంటామంటే, ఇక్కడ కాదండి, మనం బందర్లో పాండురంగడి గుడికి వెళ్దాం, అక్కడ కాదు, మనం ఇంకో చోటికి వెళ్దాం, ఇంకో చోటికి వెళ్దాం, ఎక్కడికో వెళ్దాం, ఎక్కడికో వెళ్దాం అని ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలనేటువంటి ఛాసే ఉంటుంది. మనం పొందవలసిన వస్తువు ఇక్కడే ఎందుకు పొందలేం, అక్కడే ఉంది, ఇక్కడ అదే ఉంది కదా. మహనీయులట యావానర్ధ ఉదపానే సర్వత సంప్లుతోదకే, నూతిలోను, తటాకంలోను, నదిలోను, సముద్రంలోను నీరు ఒకటే కదా, ఎక్కడైనా స్నానం చేయొచ్చు, ఏ ఒక్క సాధనైనా చాలు ఆ పరతత్వాన్ని చేరటానికి అని. ఇది కాదు ఆ సాధన, లేకపోతే ఇంకా సాధ్యమైనదే సాధన. మన సాధనే మనకు ఏదో ఇది కాదు అది కాదు ఇది కాదు అని చెప్పి బుద్ధి చంచలం అయిపోతూ ఉంటుంది. రామనామస్మరణ చేస్తాం, దీంతో పాటు అండి శివత ఇది శివకోటి రాద్దామండి, ఇది కాకండి ఇంకేదో వ్రతాలు చేద్దాం, ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దాం, ఏవో చేయాలి. ఎక్కడికో అసంతృప్తి. ఏ ఒక్క చిన్న సాధనలో అయినా మిగతావన్నీ ఏర్పడి ఉన్నాయి అనిశ్చలమైన బుద్ధితో చేస్తే. ఆ ఒక్క చిన్న సాధన చాలు, ఆ సాధనతో మనం వస్తువు సంపాదించుకోవచ్చు. సో జ్ఞానులు ఎలా చూస్తారంటే, ఏ సాధన నేను చేస్తున్నానో ఇది నాకు ఆ పరాకాష్ట ప్రాప్తింపజేస్తుంది అన్న భావంతో చేస్తారు. అంతేగాని చేస్తున్నామండి, వాళ్ళేమో హాయిగా తిరుపతి వెళ్ళొస్తున్నారు, మనకు తిరుపతి వెళ్ళేదాకా మనశ్శాంతి లేదండి. తిరుపతికి వెళ్తే మనశ్శాంతిని ఇక్కడైనా సంపాదించుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా బుద్ధి ఏకాగ్రత కావాలి, అది ఇక్కడైనా సంపాదించవచ్చు. ఎక్కడైనా ఏ ఒక్క సాధన విషయంలో కూడా పరాకాష్ట సంపాదించవచ్చు అన్న ధ్యాసతో జ్ఞానులు ఈ సాధనలను చూస్తారు. కానీ ఈ సాధన ఆ సాధన ఆ సాధన మల్టిపుల్ కన్ఫ్యూజ్ అవరు. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదికే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజ్ఞానత. సో వాళ్ళకి మీరు ఒకవేళ ఒకరికి ఒక సాధన స్టార్టే ప్రారంభం సాధ్యమైందండి, మనకు ఆ సాధన సాధ్యం కాలా, అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకు ఉపోషణం ఉన్నారు, మనకు ఉపోషణం కుదరలా, ఏం చేస్తాం? నా కర్మ వాళ్ళు చక్కటి పుణ్యం సంపాదించుకుని మహానుభావులు అయిపోతున్నారు, నా ఉపోషణం చేయలేకపోతున్నాం, నా కర్మ ఇలా పట్టింది అని అను. అదే జ్ఞాని ఏం చేస్తాడు? వారికి అది సాధ్యమైంది, నాకు ఏది నా వసతి నా ఆరోగ్యము దృష్ట్యా ఏది సాధ్యమో ఆ సాధన చేస్తాం. ఆ సాధన ద్వారా వస్తువులు పొందుతాం. తన సాధన తనకు అది ప్రసాదిస్తుంది, శ్రద్ధను బట్టి వస్తుంది. కానీ ఎన్ని రకాల వ్రతాలు చేసాం, ఎన్ని రకాల కార్యక్రమాలు పెట్టుకున్నాం అన్న దాని మీద కాదు, అది మనస్సుకి తృప్తి లేక ఏదో అలా అలా ఏదో గాబరాపడుతూ ఉంటుంది. కానీ కొంచెం క్రమంగా జాగ్రత్తగా తెలివితేటలతో ఆలోచిస్తే ఈ మనం చేస్తున్న ఏ సాధన అయిందో మన ఉద్ధరిస్తుంది. దానిలో శ్రద్ధ ఉంటే చాలు, కన్ఫ్యూజ్ కాకల్లా. ఎక్కడికో వెళ్ళలేకపోయామే, కొంతమంది శివాలయానికి వస్తుంటారు, మా కర్మ అండి కాశీకి వెళ్ళలేకపోయామని. కాశీలో ఏ అన్నపూర్ణమ్మ దేవత ఉందో ఇక్కడ బాలత్రిపుర సుందరిలో చూడలేమా? చూసే బుద్ధి ఎందుకు సంపాదించవద్దు? అక్కడికి వెళ్తే కొత్తగా వచ్చేది కదా, ఊరికే సరదాగా ఎప్పుడో వెళ్తే వెళ్ళొచ్చు. అంతేగాని అమ్మవారి యొక్క అనుభూతి కొరకు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఏదో కొంత వసతి కోసం, కొంత ఫెసిలిటీ కోసం ఇంట్లో చేసుకోవచ్చు ఫోటోలో, ఇంట్లో చేసుకుంటే ఒక్కళ్ళని చేస్తాం. ఇదే ఒక దేవాలయానికి వస్తే నలుగురితో చక్కగా ఒక గానం చేస్తాం, అవి ఇతరుల యొక్క ఒక పాజిటివ్ థింగ్, మనకు కూడా అందరం కలిసి తోటి చేస్తూ ఉంటే ఒక గ్రూప్లో ఒక బలం ఉంటుంది. ఇటువంటి వాటి కోసం రావచ్చు. అంతేగాని అయ్యో నేను అక్కడికి వెళ్ళలేకపోయానే ఇచ్చేయలేకపోయానే అనేటువంటి ధ్యాస విఘ్నులకు ఉండదు. వాళ్ళు అన్ని సాధనల్లో ఒకే విశేషాన్ని గమనిస్తారు. యవానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ వేదేషు సర్వేషు వేదేషు. సర్వ కార్య సాధనల్లో ఒకే వస్తువు యొక్క ఆశయం కనిపెడతారు కాబట్టి వాళ్ళ బుద్ధి చంచలం కావట్లేదు. లేకపోతే ఏమవుతుంది, ఒకటి చేస్తాం, అది చేసిన తర్వాత ఇంకో 15 రోజుల తర్వాత ఇది చేయలేదండి, ఉపోషాలు చేయలేదండి, ఇంకోటి చేయలేదు, ఇంకోటి చేయలేదు, ఇంకోటి చేయలేదు, ఇంకో చేయలేదని ప్రాపంచిక విషయాల్లాగానే అయిపోతుంది. ఇక ప్రపంచంలో కర్మలు వస్తే కర్మణ్యేవాధికారస్తే, ప్రపంచంలో మనం కర్మలు చేయకుండా ఉండటానికి వీలు లేదు. ఎందుకని దేహం ఇచ్చినవాడు అద్దెకిచ్చాడనమాట, మనకి దేహాన్ని అద్దెకిచ్చాడు. ఆ అద్దె కూడా ఎవరెవరు, అనేక దేవతా తత్వాలు శక్తులు వారి వారి సొమ్ములు మనకు ప్రసాదించగా ఒక శరీరం తయారైంది. అందుచేత ఈ తయారైన శరీరం మనది కాదు, మనం బాగుపడటానికి ఈ శరీరం తెచ్చుకున్నాం. శరీరం మనది కాదు కనుక మనం శరీరం పొందినందుకు ఏ ఏ క్రియలు కర్మలు చేయవలసి ఉన్నదో ఆ కర్మలు చేయవలసిందే. వీ హ్యావ్ టు పే ది రెంట్. దేహం ఇచ్చారు కానీ మీరు చెప్పిన కర్మలు నేను చేయనంటే కుదరదు, అద్దెలు అద్దె ఇవ్వటం లాంటిది. మనం మన దేహాన్ని ప్రసాదించినందుకు గాను ఈ ప్రపంచంలో ఉన్నందుకు గాను సంరక్షింపబడుతున్నందుకు గాను మనం కొన్ని కర్మలు నిర్వర్తించాలి. దేని కొరకు? జగత్ మాత కొరకు. ఇది మనం జగత్తులో స్థానం పొందినందుకు గాను జగత్తుకి తిరిగి మనం ఏమిస్తున్నాం, మనం రుణపడి ఉన్నాం కాబట్టి కర్మల ద్వారా ఆ రుణం తీర్చుకుంటున్నాం అంతవరకు. అందుకని కర్మల గురించి చెప్తూ, కర్మణ్యేవ అధికారస్తే, నువ్వు ఏ ఏ కర్మలు చేయాలో ఆ కర్మలు బాగా చేయి, చేయటమే నీ పని. మా ఫలేషు కదాచన. ఇప్పుడు నాటకంలో నేను చాలా ప్రేమగా మాట్లాడి ఒక హీరోయిన్ గారితో, అమ్మగారితో. ఆ అమ్మగారు నేను చాలా ప్రేమగా మాట్లాడితే నా మాటలకి ఆవిడ ఆకర్షించబడి ఓకే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అనాలి. కానీ నాటక రచన ప్రకారం వారు నన్ను వివాహం చేసుకోరు అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది, నేను చాలా ప్రేమగా మాట్లాడా, వారు అయ్యా సారీ అండి నేను మిమ్మల్ని వివాహం చేసుకోనండి అని వెళ్ళిపోయారు. నా నేను ఇంత బాగా మాట్లాడినా ఆవిడ అర్థం చేసుకోలేదండి అన్నాం అనుకో, నా ఆవిడ ఎలా కుదురుతుంది? జగన్నాటకంలో నాకు ఇచ్చిన పాత్ర నేను బాగా నటించగలను, కానీ ఈ నేను నటించిన విధానాన్ని బట్టి మిగతా కథంతా ఉండాలంటే అర్థమేమైనా ఉందా? ఈ ప్రపంచంలో కర్మణ్యేవ అధికారస్తే, తల్లిగా పిల్లల్ని పెంచాలి, చాలా శ్రద్ధగా పెంచాలి. అయితే మీరు ఎంతో శ్రద్ధగా పెంచినా ఆ పిల్లాడు తెలుగులో అవుతాడా అవ్వకపోవచ్చు, లేక అవ్వచ్చు. ఇట్ ఈజ్ నో బడీస్ హ్యాండ్స్, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. చివరికి ఆ పిల్లవాడి గొప్పవాడు అయ్యాడా అవలేదా ముఖ్యం కాదు, ఎంత శ్రద్ధతో ఆ తల్లి ఆ పిల్లల్ని పెంచింది అన్నదాన్ని బట్టి వారికి ప్రయోజనం ఉంటుంది. తల్లిదండ్రులు ఒక్కసారి అండి అసలు ఏం కష్టపడకుండానే పిల్లడు చాలా తెలివిగలాడైపోయి అయిపోతాడు, వీళ్ళు పట్టించుకోరు, తండ్రి తాగుబోతు అయి తిరుగుతుంటాడు. తల్లి ఎవరు పట్టించుకోకపోయినా ఆ పిల్లడు ఒకసారి పైకి వస్తాడు. ఇతను తల్లి ఆ పిల్లవాడికి చేయవలసినటువంటి ఏ కర్మలు చేసి ఉండవలసిందో తల్లిదండ్రులుగా వాళ్ళు చేసి ఉండలేదనుకోండి, పిల్లవాడి పైకి వచ్చింది మాత్రం వీళ్ళకి ఏం ప్రయోజనం రాదు. ఎవరు ఎంతవరకు ఏది చేస్తే అది అంతవరకు ప్రయోజనం. సో మనం చేస్తున్న కర్మకి ప్రయోజనం ఆటోమేటిక్, అది ప్రపంచంలో కనబడే ప్రయోజనం కాదు. ఈ ప్రపంచంలో నీకు కర్మణ్యేవ అధికారస్తే, నీ పాత్ర నువ్వు నటించవచ్చు కానీ ప్రాపంచిక ప్రయోజనాలు నేను అనుకున్నట్టుగా ఎందుకు ఉండవు అనేది మీనింగ్లెస్. మనం ఏమనుకుంటాం, నేను ఇంత కష్టపడ్డాను నా మాట వినలేదనుకో. ఈ జగన్నాటకంలో మాట వినకపోవడం అనేది ఆయన పాత్ర, కష్టపడటం అనేది మన పాత్ర అయి ఉండొచ్చు. మన పాత్ర మనం బాగా వహించగలం, కానీ తదితర పాత్రల యొక్క కథా గమనాన్ని ఆ పాత్రధారుడు కంట్రోల్ చేయడానికి అవకాశం లేదు. ఇతని పాత్ర బాగా నటించగలదు, దట్స్ ఆల్. మనం కూడా మన పాత్రను బాగా నటించాలి. అంతవరకు చెప్తూ, కర్మణ్యేవ అధికారస్తే, నాయన నీకు ఇవ్వబడిన కర్మ వరకే నీ పరిమితి, కానీ మా ఫలేషు కథాచన, ఈ కర్మఫలతో నువ్వు అనుకున్నట్టుగా ఉండాలి అని నువ్వు అనుకుంటే ప్రయోజనం లేదు. ఇక నీకు ప్రసాదించబడేది దట్ ఈజ్ రిజర్వ్డ్, అది ఎక్కడికి పోదు. అది ఏ రూపంలో వస్తుంది, నువ్వు అనుకున్న రూపంలో ఉండదు. ఇచ్చిన పని బాగా చేశాడరా కాబట్టి హీ డిజర్వ్స్ టు బి గివెన్ ఏ బెటర్ బాడీ అని అయి ఉండొచ్చు. అది సృష్టికి సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది, అంతేగాని ప్రపంచంలో కనబడే ప్రయోజనం కాదు. మనం ఎంతసేపు ఒక పని చేసి ప్రపంచంలో ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు, ఎవరేమనుకుంటున్నారు, ఈ గొడవలో పడిపోయాం. ఒక్కోసారి నేను పరమ మూర్ఖుడైనప్పటికీ నాలుగు పుస్తకాలు రాసి రెండు ఉపన్యాసాలు చెప్పేసరికి వీడు మహానుభావుడు అనుకుంటే అనుకోవచ్చు. నేను మహానుభావుని అవుతానా, ఎలా అవుతాను? ప్రపంచం ఏమనుకుంటుందన్న దాన్ని బట్టి ఉండదు కదా. నేను మహానుభావుని అవ్వాలి కానీ అందరూ అనుకోవాలి కాదు. అందరూ అనుకోవడం ముఖ్యమా అవడం ముఖ్యమా? అవడం ముఖ్యం. మహానుభావుని కావాలి, ఉత్తమమైన మహా అనుభావుణ్ణి అవ్వాలి, పరమ లక్ష్యం కలిగి ఉండాలి. అల్ప లక్ష్యాలన్నీ చిన్నవిగా చూస్తూ ఉత్తమమైన ఆశయం కలిగి ఉండాలి. దట్ షుడ్ బి ది లైఫ్ ఆబ్జెక్టివ్. అంతేగాని అందరూ ఏమనుకుంటున్నారు అన్నదాన్ని బట్టి ప్రపంచంలో నా పాత్ర ఉండదు. ఒక్కొక్కసారి కొంతమందికి తెలియకపోవచ్చు, నాలో మంచి తెలియకపోవచ్చు, అందుచేత వీడు ఉట్టి యూస్లెస్ వెళ్ళారు అనుకోవచ్చు, లేక ఒక గొప్ప గుణం వాళ్ళకి గమనించకపోవచ్చు, లేదా ఒక దుర్గుణం వాళ్ళు గమనించకపోవచ్చు, అందుచేత వీడు మంచివాడు అనుకోవచ్చు. ప్రపంచం ఏమనుకుంటుంది అనే దాన్ని పెట్టి మనం వీ కెనాట్ సర్టిఫై. నీకల్లా కర్మణ్యేవ అధికారస్తి బా ఫలేషు, నీకు ఇచ్చిన పని నువ్వు బాగా చేశావా లేదా అనే వరకే నీ వరకు, దట్ ఈజ్ కన్ఫైన్డ్ టు యూ. అంతేకాని ప్రపంచం ఎలా ఉండాలి యూ కెనాట్ డిసైడ్. నువ్వు టెంపరీగా వచ్చావు, టెంపరీగా పోయావు. స్కూల్కి వెళ్ళాం, మనం బాగా చదువుకోగలం, అంతేగాని ఈ స్కూల్ మారిపోవచ్చు కదా, బల్లలు తీసేసి ఇంకేదో వేయచ్చు కదా. మనకి ఆ అధికారం ఉందా అండి? మనం విద్యార్థిగా వెళ్తే మనకు చదువు బాగా చదువుకునేవరకే హక్కు. అంతేగాని లెక్చరర్లు మార్చేయడం, పుస్తకాలు మార్చేయడం, సిలబస్ మార్చేయడం, లేకపోతే బల్లలు మార్చేయడం మనకు అధికారం ఉందా? నథింగ్ డూయింగ్. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కథాచన. కర్మఫలం మీద నీకు కంట్రోల్ లేదు, అది నీకు సంబంధించింది కాదు. దట్ ఈజ్ నాట్ యువర్స్. మా కర్మఫలహేతుర్భూ. కర్మఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయకూడదు. నన్ను అందరూ గుర్తిస్తే నేనే పనిచేస్తాను, లేకపోతే చేయను అనేది కాదు. కర్మఫలహేతువు మనం కాకూడదు. ఈ కర్మఫలితం ఇలా ఉండాలి అని మనం డిసైడ్ చేయడానికి వీల్లేదు. కర్మఫలితం ఈ ప్రపంచంలో ఎలా ఉండనున్నది అనేది ఆ సీన్ని బట్టి ఆధారపడుతుంది. సీన్ డ్రాఫ్టింగ్ చేసిన ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, దాన్ని బట్టి ఉంటుంది. ఈ ప్రపంచ నాటకాన్ని బట్టి ఉంటుంది. కర్మఫలహేతువు నేను ఒక డైలాగ్ చెప్పానండి, చాలా ప్రేమగా చెప్పాను. ఇంత ప్రేమగా చెప్పిన తర్వాత ఆ అమ్మగారు తిరిగి ఆహా నిన్నే ప్రేమిస్తున్నాను అనాలి. అలా అంటుందంటే ఆ నాటకంలో కథ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది, కానీ ఈయన ఎంత బాగా డైలాగ్ చెప్పాడు అన్న దాన్ని బట్టి ఉండదు. కానీ ఈయన బాగా డైలాగ్ చెప్పాడు కాబట్టి మళ్ళా ఇంకో నాటకంలో ఈయనకి పాత్ర ఇస్తారు. హీ విల్ బి గివెన్ ఎనదర్ ఆపర్చునిటీ, ఆహా గొప్ప యాక్టర్ అండి అంటారు. అంతేగాని ఆ డైలాగ్కి రెస్పాన్స్ని బట్టి ఉండదు, రెస్పాన్స్ నాటకాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని ఈయన డైలాగ్ బ్రహ్మాండంగా చెప్పాడా అన్న దాన్ని బట్టి ఉంటుందా? మరి అలా ఉండనప్పుడు నేను బాగా ఎందుకు యాక్ట్ చేయాలి అనుకున్నాడు అనుకో, ఓ నీ దుప్పదేక నీకు ఇచ్చిన యాక్షన్ బాగా చేయటమే నీ పని. మనం అందరం కూడా మనకిచ్చిన పాత్రని బాగా నిర్వర్తించడం దర్శాల్. మా ఫలేషు కథాచన. ఇప్పుడు నువ్వు సైనికుడివి, నీకు ఆ పాత్రే ఇచ్చినది సిన్సియర్గా నిర్వర్తించు. అయితే గెలుస్తావా ఓడిపోతావా అది సంబంధం లేదు, అది దానికి వేరే కథ ఉంది. ఎవడు గెలవాలి ఎవడు ఓడాలి, భూష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తథా అన్యానపి యోధవీరాన్ మయాహతాన్. వాళ్ళని ఎప్పుడో చంపేశానయ్యా అన్నాడు. అంటే ఈ బాణం ఎత్తకముందే వాళ్ళు చచ్చిపోయారు. సో ఇట్ ఈస్ ప్రీడెస్టిన్డ్. నువ్వల్ల నీ పని సిన్సియర్గా చేయటం వరకే నీ చేతిలో ఉంది, కానీ ప్రపంచంలో ఆ దాని ప్రయోజనము నీకు సంబంధించింది కాదయ్యా. ఎందుకంటే యు ఆర్ ఏ టెంపరీ విజిటర్ టు ది వరల్డ్. నువ్వే టెంపరీగా వచ్చావు, టెంపరీగా పోతావు. నీ బట్టి ప్రపంచం మారుతుందా? ఎలా మారుతుంది? మారదు. దాని కథ వేరు. నీవు ఎంత బాగా ఆ కర్మ శ్రద్ధగా చేసావు అన్న దాన్ని బట్టి నీ ప్రయోజనం ఉంటుంది, దట్స్ ఆల్. ఆ ప్రయోజనం నువ్వు అనుకున్నది కాదు. ఇప్పుడు నేను పిల్లల కోసం చాలా కష్టపడ్డాను చదువుకోవాలని, వాళ్ళకి చదువు అవ్వలా, ఛీ అదంతా వేస్ట్. ఇది వేస్ట్ ఏమవ్వాలా, ఉత్తమంగా నిజంగా కర్మ చేసి ఉంటే దాని ప్రయోజనము ఇంకో రకంగా ఉంటుంది. మనం ఒక జన్మలో ఒక సందర్భంలో చూస్తున్నాం, కానీ ఇట్స్ ఏ లాంగర్ దాన్ దట్. మాతే సంగోస్తు కర్మని ఇంకో మాట చెప్తున్నారు. నువ్వు ఒకటి, నీకు కర్మ చేయటం వరకే అధికారం ఉన్నది. కర్మణ్యేవ అధికారాలుస్తే మా ఫలేషు. ఆ కర్మ ఫలితం మీద నీకు సంబంధం లేదు. జగత్ రచయిత పరమాత్మ స్వీకరిస్తారు, వాని పద్ధతిలో వాడుకుంటారు అంతే. మా కర్మ ఫల హేతుర్భు. కర్మ ఫలితానికి నువ్వు హేతువు కావద్దు. మాతే సంగోస్త్వ కర్మని. అలా అని చెప్పి నేను ఏ కర్మ చెయ్యను అంటానికి వీల్లేదు. నీవు కర్మ చేయవలసిందే, ఆ కర్మ చాలా బాగా చేయవలసిందే. ఆ కర్మ యొక్క ప్రయోజనం ప్రపంచంలో వెతకక్కర్లా. యు నీడ్ నాట్ సెర్చ్. ఒక్కొక్కసారి ఎవరిని తిట్టాం, ఏమవట్లేదు చూసావా, ఏమవకుండా ఉంటుందా? ఆ సందర్భంలో ఏమీ అయ్యి ఉండకపోవచ్చు. ఇంకోప్పుడు తిట్టినవాడు తిట్టబడును, బాధించిన వాడు బాధించబడును, దట్స్ ఆల్. దట్ ఈస్ ఫండమెంటల్. దీనిలో ఎవడు ఎస్కేప్ అయ్యేది లేదు. ఏమవట్లేదు కదా అంటే ఇప్పుడు అవ్వదు, ఇంకోప్పుడు అవుతుంది. సో అది ధర్మమా కాదా నిర్ణయించుకుని చేయాలి. ఎంత గొప్ప శ్లోకమే చెప్పండి. ప్రపంచంలో చాలా అప్రిషియేట్ చేసినటువంటి శ్లోకం ఇది. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కథాచన. కర్మ బాగా చేయటం వరకే నీ పనయ్యా. ఆ కర్మ ప్రయోజనం ప్రపంచంలో ఏమైంది అనేది ఇట్స్ నాట్ యువర్ కన్సర్న్. ఒకరోజు వంట చేస్తాం, బ్రహ్మాండంగా చేస్తాం, అయ్యగారు వస్తారు, బాగా తింటారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఆయన శుభ్రంగా ఫ్రెండ్స్తో హోటల్లో వెళ్ళి శుభ్రంగా తినేసి వస్తారు. నేను తిన్నాం అయిపోయింది, అప్పుడు ఏం చేస్తాం? ఈ భోజనాన్ని అవతల పారేయలేం కదా, అందుకని ఎవరికో పెడతాం. ఇప్పుడు నా కర్మ గాలి, నేను వంట చేసి మా ఆయన తినకుండా వాళ్ళెవరు తిన్నారు అన్నావు అనుకో, అసలు కర్మ రహస్యం తెలియలా నీకు. కర్మ రహస్యం తెలియలా బాగా చేసేవరకు ఇంకోరు ఎవరో తిన్నారు, ఎవరెవరు జీవుడు తిన్నారు. అది ఎవరికి వెళ్ళాలో వారికి వెళ్ళిపోయింది, వారికి వెళ్ళిపోయింది. అంతేగాని మనం అనుకున్నట్టుగా లేదే, ఆయన తినలేదే. ఇప్పుడు అందుకనే ఒకసారి రాత్రిపూట అన్నం మిగిలితే ఏంది అయిపోయింది ఇలా అయిపోయింది, వెంటనే దాన్ని జంతువులకు వెళ్ళాలి. ఎవరెవరికి వెళ్ళాలో వాళ్ళు వాళ్ళు రుచిగా తింటున్నా కూడా నీ వంట సక్సెసే. నా కర్మ అపరిపక్వం కాల, వారు తింటేనే నా కర్మ కంప్లీట్ అయినట్టు అనేది కాదు. బాగా చేశావా లేదా వంట అంతవరకే. మా ఫలేష్, ఆ ఫలితం ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం అనుకున్నట్టుగా ఉండవలసిన అవసరం లేదు. అలా అని చెప్పి మా కర్మ ఫల హేతుర్భు, కర్మ ఫలితం నేను అనుకున్నట్టే ఉండాలి అని నువ్వు కారణం కావద్దు. దానికి కర్మ ఫలితం ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. చివరికి ఆ భోజనం ఎవరు తిన్నాలో వాళ్ళే తింటారు. నేను అనుకున్నట్టుగా తినలేదు కదా, నేను అనుకున్నట్టుగా ఆయన వచ్చి తిననప్పుడు వాళ్ళు కూడా వస్తాడో రాడో, రానప్పుడు అసలు వంటే చేయను, వచ్చినా చూసుకుందాం అనకూడదట. ఎందుకని, మాతే సంగోస్తు అకర్మణి, కర్మ మానేయడానికి వీల్లేదు. మా కర్మ చేయవలసింది, నువ్వు చేయవలసింది, నువ్వు చేయవ కోపం రావచ్చు, అసలు ఇన్కన్వీనియన్స్ కావచ్చు. నీ ఆశయం అయ్యో మా వారు తినలేదే, ఇంకొక జీవుడు తిన్నాడే, అసంతృప్తి అక్కర్లా, పరమాత్మకు వెళ్ళినట్టే. వీరు తినకపోవచ్చు, ఇంకొకరు తిన్నారు కదా, మన బిడ్డ తినకపోవచ్చు, ఇంకో బిడ్డ తిన్నాడు కదా, మొత్తం మీద అది అది అంతేగాని అది వంటింట్లో దాచుకుని ఖరాబ్ చేసుకోకూడదు జీవితాన్ని. ఎవరికో వాళ్ళు తిన్నారు, నా కర్మ వృధా కాల, ఒక జీవుడికి వెళ్ళింది కదా. ఇట్ ఈజ్ ఈటెన్ అండ్ ఎంజాయిడ్ బై సంబడి. ఒక వంట చేసినందుకు ఆ పదార్థాన్ని ఒకరి నోటికి వెళ్ళింది. వైశ్వానరుడు సర్వాంతర్యామి అయి ఉన్నారు, వారి దగ్గర మనం అనుకున్నట్టుగా వెళ్ళాల. ఓకే, అనుకుంటాము, అనుకునే చేస్తాం, కానీ ఇంకో రకంగా ఉంటుంది. ఇందులో దిగులు పడవలసింది ఏం లేదు. అలా అని చెప్పి కర్మని మానడానికి కూడా నీకు అధికారం లేదు. నేను ఎందుకు చేయాలి, ఆయన వస్తాడో రాడో తెలియదు, వినరాలేదు, వాళ్ళ రాడు, రానప్పుడు ఈ వంట అంతా వేస్ట్ కదా. నో, ఐ విల్ నాట్ డూ. అయ్యా, నువ్వు చెయ్యాలనేది నిర్ణయం అయినప్పుడు చేసేస్తావు. కర్మ ఫలితం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, దాన్ని మన కంట్రోల్ లేదు. అది కర్మ సాక్షి అయినటువంటి పరమాత్మ చేతిలో ఉంది, కానీ జీవుడి చేతిలో లేదు. కర్మ ప్రయోజనం ఎవరి చేతిలో ఉందండి? ఒక డ్రామాలో ఏమి జరగాలి, నెక్స్ట్ సీను అనేది ఎవరి చేతిలో ఉందండి? నాటకం రాసిన ఆయన చేతిలో ఉంది. ఆయనకేదో వేరే ప్రోగ్రాం ఉంది, అంతేకాని ప్రతి యాక్టర్ని బట్టి ఆయన మార్చడు. ప్రపంచం మనందరి కోసం మారుస్తాడండి. మనం ప్రపంచంలోకి వచ్చింది సద్వినియోగపరుచుకుని బుద్ధిని సునిశ్చితం చేసుకోవడానికి. అది వదిలేసి కర్మలు నాకేం ప్రయోజనం వచ్చింది, నాకేంటంట, దేవతలు ఎప్పుడు నేను ఏమిచ్చాను అని ఆలోచిస్తాయట, రాక్షసులు ఎప్పుడు నాకేం వచ్చింది అని ఆలోచిస్తాయి, దానవులు నాకేం వచ్చింది, దేవతలు నేనేం ఇచ్చాను, నేనేమిచ్చాను వల్ల బంధ విముక్తి అవుతుంది, నాకేం వచ్చింది అని అనుకోవడం వల్ల బంధం అవుతుంది. ఇది రహస్యం. వీళ్ళకి దేవతలను పెట్టారు, వాళ్ళకి దానవులను పెట్టారు. యోగస్థ కురు కర్మాణి, నువ్వు యోగివై, యోగస్థ అంటే యోగమునందు స్థానము సంపాదించుకునే, యోగమునందు సీటు వేసుకుని కుర్చీ వేసుకుని యోగస్థ, యోగమునందు ఉన్నవాడవై కురు కర్మాణి, కర్మ చేయి, కర్మ చేయి, బట్ యోగమునందు ఉండి చేయి. ఏమండి, ఇందులో ఏమైనా డౌట్ ఉందా, అక్కర్లేదా? దీని గురించి యోగంలో ఉండటం అంటే ఏమిటో చెప్పాలా? యోగములో ఉండి కర్మ చెయ్యి అంటే మాకేం అర్థం కాలేదన్నాడు అర్జునుడు. సార్, యోగంలో ఉండి కర్మ చేయటం అంటే ఏమిటి, మీరే చెప్పండి. కృష్ణ పరమాత్మే సమాధానం చెప్తున్నాడు, మనం చెప్పక్కర్లా. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ. సంగము అంటే ఏంటి, అటాచ్మెంట్. ఇది నాకు సంబంధించింది, నేను దీనికి సంబంధించిన వాడిని అనేటువంటి భ్రమ లేకుండా, ఏ పిల్లలకి మనం చేస్తున్నాం, ఓ పరమాత్మ ఈ పిల్లల రూపంలో ఉన్నది మీకు, మీరు కదా, మీరు సేవ చేస్తున్నాం అనుకుని చేయొచ్చా? అనుకుని చేస్తే దాని యొక్క ప్రయోజనం ఎటువంటిది? సంగం త్యక్త్వా, సంగం అంటే అటాచ్మెంట్. ఇది నాకు సంబంధించినది, పిల్లల్ని పెంచుతామండి, కష్టపడి పెంచుతాం. పెంచిన తర్వాత ఆ పిల్లాడికి చదువు చదివిస్తాం, అప్పటికీ చాలా కష్టపడి ఉంటాం. అందరి ఇళ్లలో జరిగేది ఇది. అంతా అయిపోయిన తర్వాత పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత కోడలు మాట విందు, ఆ అత్తగారికి ఎంత దుఃఖం వస్తుందో. ఎందుకని వచ్చింది, నా కొడుకుని ఇంత కష్టపడి పెంచితే ఇప్పుడు నా కోడలు వచ్చి